ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి ఆవిర్భావ దినోత్సవం. శ్రీల ప్రభుపాదుల వారి అంటే ఎవరైతే ఇస్కాన్ సంస్థని స్థాపించారో వాళ్ళ యొక్క గురువు గారు. ఆయన ఎవరికి శిష్యులు? శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారి శిష్యులు. అదేవిధంగా ఆయన ఇంకొకళ్ళకు కూడా శిష్యులు, అంతకంటే ఎక్కువగా. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు కంటే కూడా ఎక్కువగా చెప్పాలంటే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారికి శిష్యులు. నిజానికి భక్తి వినోద్ ఠాకూర్ల వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు స్వయంగా అంటే భౌతిక దృష్టితో చూసినట్లయితే కొడుకే అయినప్పటికీ, సొంత కొడుకే అయినప్పటికీ, భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ల వారు కానీ భక్తి వినోద్ ఠాకూర్ల వారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ నా యొక్క కొడుకు, నేను అతనికి తండ్రినను, ఇతను నాకు తండ్రినను, వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఆ భావనలో లేరు చిన్నప్పటి నుండి కూడా. మరి ఏ భావంలో ఉన్నారు? భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ల వారు ఎప్పుడు కూడా భక్తి వినోద్ ఠాకూర్ల వారు నా గురువు గారనే అనుకునేవాడు. అదేవిధంగా భక్తి వినోద్ ఠాకూర్ల వారు కూడా భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ని ఒక శిష్యుడిగానే పెంచాడు. అదేవిధంగా భగవంతుడు నాకు నా కోసం ప్రచారం కోసం పంపించిన వ్యక్తిగానే పరిగణించాడు భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ని చిన్నప్పటి నుంచి కూడా. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ల వారు ఎలాగా అంటే ఆవిర్భవిస్తారంటే, భూమిపై శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి ప్రచారం చేసిన తర్వాత 16వ శతాబ్దంలో సుమారుగా 400 సంవత్సరాలు దాటిన తర్వాత అనేక అపసంప్రదాయాలు ఉంటాయి. అంటే నిజానికి చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాన్ని వాడుకొని వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కొనసాగిస్తూ ఉంటారు. అంటే అక్రమ సంబంధాలు పెంచుకుంటూ, అదేవిధంగా మాంసాన్ని తింటూ, చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ప్రచారం చేస్తూ ఇంకొక వైపు మాంసం తింటూ, నియమాలన్నింటినీ ఉల్లంఘిస్తూ, తమ యొక్క ఇంద్రియ భోగం కోసం, తమ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు రకరకాల సంప్రదాయాల్ని మొదలుపెట్టారనమాట. చాలా మంది వైష్ణవులు అనే పేరుతో, వైష్ణవత్వం అనే పేరుతోటి వాళ్ళు చూడడానికి తిలకం అన్నీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా హీనమైన పనులు, నీచమైన పనులు. శిష్యులతోటే అక్రమ సంబంధాలు పెంచుకోవడం, శిష్యుల నుంచి ధనార్జన కోసం శిష్యుల్ని స్వీకరించడం, ఈ విధంగా అనేకమైన అపసంప్రదాయాలు ఏర్పడినాయి అన్నమాట 400 సంవత్సరాలకి. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఈ యొక్క అపసంప్రదాయాల నుంచి నిజమైన వైష్ణవ సంప్రదాయాన్ని బయటికి తిరిగి తీసుకురావడం కోసం, అంటే దాన్ని ముందు నిజమైన వైష్ణవ సంప్రదాయం ఏది చైతన్య మహాప్రభు యొక్క పరంపర, కానీ అది ఇప్పుడు మరుగైపోయినట్లుగా, తన కప్పివేయబడినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం నాకు ఒక సంతానం, ఒక మంచి పుత్రుడు కావాలి, ఈ యొక్క సంప్రదాయాన్ని తిరిగి ఉద్ధరించడం కోసం, సంప్రదాయం తిరిగి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రపంచం మొత్తానికి కూడా ప్రచారం చేసే విధంగా ఉండాలి అనే కోరిక భక్తి వినోద్ ఠాకూర్ల వారిలో మొదలైంది. అది జగన్నాథుడికి విన్నవించుకుంటారు. పూరిలో ఉండేవాళ్ళు అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ల వారు జగన్నాథుడి దగ్గర ప్రార్థించేవాడు. అప్పుడు ఆయన జగన్నాథుడు స్వప్నంలో కనిపించడం లేదా ఆ విధంగా జరిగింది. స్వప్నంలో కనిపించి నువ్వు విమలాదేవిని ప్రార్థించమని చెప్తారు. విమలాదేవి అంటే అక్కడ దుర్గాదేవి, ఆ మందిరంలోనే దుర్గాదేవి మందిరం కూడా ఉంది ఇది పూరిలో. అక్కడ విమలాదేవిని ప్రార్థిస్తాడు భక్తి వినోద్ ఠాకూర్ల వారు మంచి సంతానం కోసం. ఎవరైతే ప్రచారం చేస్తారో నిజమైన భక్తిని, శుద్ధ భక్తిని ప్రచారం చేయడం కోసం ప్రార్థిస్తే అప్పుడు పుడతారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క చిన్నతనంలో పేరు అతనికి విమలా ప్రసాద్. విమలా ప్రసాద్ అంటే ప్రసాద్ అంటే కృప, విమలాదేవి ఇచ్చిన కృపగా ఆయన విమలా ప్రసాద్ అని పేరు పెట్టుకున్నాడు. భక్తి వినోద్ ఠాకూర్ల వారికి కూడా ముందల, ఆయన కూడా ఆయన ముందల పేరు ఏమిటంటే గొప్ప ఆచార్యుడు భక్తి వినోద్ ఠాకూర్ల వారు. అప్పటికే సంఘంలో వైష్ణవత్వాన్ని ప్రచారం చేస్తే ఆయన పేరు కేదార్నాథ్ అని ఉండేదన్నమాట. ఆధ్యాత్మిక నామం ఆయనకి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారు, కానీ ఆయన పేరు, ఆయన మౌలిక భౌతిక దృష్టితో చూసినట్లయితే కేదార్నాథ్. ఆయన ఒక జడ్జిగా పనిచేశారు కోట్లు. ఆయన చాలా ఒక బాధ్యతాయుతమైన ఒక గృహస్థుడు ఎలా ఉండాలనేది భక్తివినోద్ ఠాకూర్ వారి జీవితంలో చూడవచ్చు. ఏ వైష్ణవుడైనా కానీ ఆయన రోజుకి 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు భక్తివినోద్ ఠాకూర్ వారు. అటువంటి వ్యక్తికి పుట్టిన అతను భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ వారు. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ వారు కూడాను చాలా తపస్సులో వాళ్ళ యొక్క గురువు కంటే, అంటే భక్తివినోద్ ఠాకూర్ల కంటే, అంటే ఆచార్యులు అందరూ కూడా ఒకళ్ళ కంటే ఒకళ్ళు అనమాట, శిష్యులు ఇంకా గురువు కంటే గొప్ప ఆయన శిష్యులు ఉన్నారు మన సంప్రదాయంలో. ఎలాగా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ని సాక్షాత్ వైరాగ్యమూర్తి అని అంటాం. ఆయన పూర్తి వైరాగ్యానికి రూపమిస్తే ఎలా ఉంటారో ఆయనే శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారు. ఆయన కంటే ఇంకా గొప్ప వైరాగ్యం ప్రదర్శించారు భక్తిదాన సరస్వతి ఠాకూర్ల వారు. కానీ భక్తిదాన సరస్వతి ఠాకూర్ల వారు మనం అనుకోవచ్చు, మనం ఆయన చూసి ఎలా వైరాగ్యం ఉంది ఇతనిలో, భక్తి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అయితే ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు, రోజుకు ఒక్కసారి అది కూడా ఏదైతే భిక్ష ఎవరైనా ఇస్తే తీసుకుంటారు అంతేగాని ఆయన ఎక్కడికి వెళ్ళి తీసుకోవడం అడగడం అనేది ఏం లేదు, అందులో కూడా వండుకోవడం అనేది లేదు. అప్పుడు కూడా వండుకోకుండా ఏదైతే వస్తుందో అది మాత్రమే కొద్ది క్షణాల్లో తీసుకొని తిరిగి తన భజనలో నిమగ్నం అయ్యేవాళ్ళు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. కానీ భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారు అలాగా మంచి తోలు బూట్లు వేసుకునేవాడు, ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారు తోలుతో చేసిన బూట్లు వేసుకునేవాడు, మంచి కోటు, మంచి కారులు, ట్రైన్లో తిరగడం, అన్ని రకరకాలుగా చేశారు. మరి ఇవన్నీ చూస్తే మనం నిజానికి వైరాగ్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ నిజానికి వాళ్ళ గురువు గారి కంటే ఎక్కువ వైరాగ్యాన్ని ప్రదర్శించారు ఎవరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఎలాగ మరి దీన్ని అర్థం చేసుకోవడం, అందుకనే భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారే స్వయంగా దీన్ని ప్రచారం చేస్తారు. ఈ వైరాగ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని యుక్త వైరాగ్యం అంటారు. ఏమంటారు? యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యం అంటే అనాసక్తస్య విషయాన్, విషయాల పట్ల ఏదైతే వస్తువులు ఉన్నాయో తను వేసుకునే బూట్లు కానీ కార్లు కానీ తనకున్న సంపద కానీ తను ప్రయాణించే ట్రైన్ కానీ తన యొక్క హోదా పేరు పలుకుబడి వీటి పట్ల వేటి పట్ల ఆసక్తి లేకుండా అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతే నిర్బంధే కృష్ణ సంబంధే. కృష్ణ సంబంధమైన వస్తువులు ఏదైతే కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తాయో అవన్నీ కూడా స్వీకరించడం, ఏదైతే కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వవు, ఏదైతే కృష్ణ సేవకు ప్రతికూలంగా ఉంటాయో వాటిని వదిలేసి, ఏదైతే కృష్ణుడి సేవకు అనుకూలంగా ఉంటే వాటన్నింటిని స్వీకరించడమే నిజమైన వైరాగ్యం అంటే. కాబట్టి ఆయన బూట్లు వేసుకోవడం, ట్రైన్లో తిరగడం, రకరకాల వాహనాలను వాడడం, ఇవన్నీ ఏవి చూసినా కానీ భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారు చేసిన పనులన్నీ కూడా నిజానికి ఉన్నతమైన వైరాగ్యంతో ఉన్నవి. నిజమైన వైరాగ్యం అంటే భగవంతుడికి సంబంధించిన అన్ని వస్తువుల్ని తిరిగి భగవంతుడి సేవలో వాడడం, దానికి వ్యతిరేకమైందే పల్గు వైరాగ్యం అంటారు. ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసంబంధి వస్తున ముముక్షువి పరిత్యాగం ఫలుగు వైరాగ్య కత్యతే. అంటే ప్రాపంచిక బుద్ధితోటి అన్ని కూడా ఈ భౌతిక సంసారం అంతా భౌతికమైంది అని ప్రతి వస్తువుని తన యొక్క భార్యని బిడ్డని సంసారాన్ని దేశాన్ని అన్నింటినీ కూడా వదిలేసి అంతా కూడా భౌతికమే అని చెప్పేసి ఎక్కడో మూలన వెళ్ళి ఏదో హిమాలయాలను ఎక్కడో వెళ్ళి కూర్చొని ఏ పని చేయకుండా వదిలేయడం అనేది అది ఫలుగు వైరాగ్యం అంటారు. కర్మని వదిలేసి అన్ని పనులన్నీ వదిలేయడం అనేది అది ఎప్పటికి కూడా దానివల్ల ఎటువంటి పరిపూర్ణత ఎవరు సాధించలేరు. తిరిగి ఏదో ఒక కార్యం చేస్తూ ఉండాల్సింది, ఎందుకని జీవి యొక్క సహజమైన నైజం, సహజమైన జీవి సహజం యొక్క అంటే సహజంగా ఎలా ప్రవర్తిస్తుందంటే ఏదో ఒక కార్యంలో నిమగ్నం అవడం అనేది జీవి యొక్క సహజమైన స్థితి. కాబట్టి భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారు ఏదైతే చేశారో అవన్నీ కూడా పూర్తి వైరాగ్యంతో, వాళ్ళ యొక్క గురువు గారి కంటే ఇంకా ఎక్కువ. అలానే వాళ్ళ యొక్క గురువు గారు చేసిన వైరాగ్యం ఏమైనా తక్కువ ఉందా అంటే ఏం లేదు. గురువుగారు చాలా వైరాగ్యంతో ఉన్నారు, ఈయన చాలా చాలా వైరాగ్యంతో ఉన్నారు అదనమాట. కాబట్టి మనమేం చేయాలి, మనం కూడా ఎప్పుడు ఆ స్థాయికి వెళ్తామని కనీసం ఆయన్ని ప్రార్థించాలి. భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారిని మనం ఎప్పుడు అసలు ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామనేది ప్రార్థించాలి. మనం ఆ స్థాయికి వెళ్తామనే ప్రయత్నమే లేదు మనలో, కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎప్పుడు నేను ఆ స్థాయికి వెళ్తాననే వెళ్ళడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతాను. అటువంటి ప్రయత్నం చేసే ప్రేరణ నాలో ఎప్పుడు కలుగుతుందనేది ప్రార్థించాలి మనం ఆచార్యులకి. మనం ఇవన్నీ కూడా అనేక సార్లు వింటున్నాం, విని మనం ఆచరించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదైతే విన్నాం. అంతేగాని కేవలం మనం భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారి ఆవిర్భావం, తిరోభావం, ప్రభుపాదుల వారి ఆవిర్భావం, తిరోభావం, ఈ విధంగా భక్తి వినోద్ ఠాకూర్లు అందరి ఆచార్యులు జరుపుకుంటున్నాం, వస్తున్నాం, ఏదో కీర్తన చేస్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. నిజంగా ఆచార్యుల్ని, కృష్ణుణ్ణి తృప్తిపరచడం ఎప్పుడంటే ఎప్పుడైతే మనలో మార్పు అనేది వస్తుందో, అంటే భక్తిలో పురోగతి అనేది ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తాము మన యొక్క ప్రయత్నం ద్వారా. మనం కేవలం ప్రయత్నం చేస్తే చాలు, భగవంతుడు ఆనందిస్తాడు, అదేవిధంగా ఆచార్యులు ఆనందిస్తారు. ఆ విధంగా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. అది ముఖ్యమైన ఒక ఉపదేశం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇచ్చింది. అంతకు ముందు ఆచార్యులు అందరూ కూడా బాబాజీలానే ఉండేవాడు, బాబాజీలా అంటే తెల్ల బట్టలతోనే ఉండేవాడు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కాషాయం వేసుకున్నారు. కాషాయం వేసుకుంటే నిజానికి సంఘంలో గౌరవం పెరుగుతుంది కదా, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క దృష్టి ఏంటంటే, సిద్ధాంత సరస్వతి యొక్క దృష్టి, నేను కాషాయం వేసుకుంటే మా గురువుగారు బాబాజీ, నిజానికి బాబాజీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంఘానికి అతిథులు అనమాట. కాషాయం అంటే సంఘంలోనే ఉన్నతమైన వాళ్ళు, ఏంటి సన్యాసులని, వీళ్ళు సంఘాతీతులు కాదు, సంఘానికి అతిథులు అవ్వాలి కాషాయం వేసుకుంటే. కాషాయం వేసుకుంటే సంఘంలో ఉన్నతమైన వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క గురువులందరూ కూడా బాబాజీలు, తెల్ల దుస్తులు వేసుకున్నాడు అంటే వీళ్ళు ఈ భౌతిక సంసారానికి అతిథులు. భక్తి వినోద్ ఠాకూర్ వారు, గౌరీకిషోర్దాస్ బాబాజీ మహారాజు వీళ్ళందరూ. కాబట్టి ఆయన సన్యాసం స్వీకరించి కాషాయ దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. ఎందుకని, వాళ్ళందరికంటే కూడా పూర్వాచార్యులు అందరికంటే కూడా మేము తక్కువైన వాళ్ళమే అని ప్రదర్శించడం కోసం కాషాయం తీసుకున్నారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ అని చెప్పడం కోసం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కాషాయం ధరించడం మొదలు పెట్టడం, కానీ కాషాయాన్ని మన సంప్రదాయంలో ప్రవేశపెట్టడం కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారితోనే మొదలైంది. కానీ మొట్టమొదటిలో ఉంది చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కాషాయం తీసుకోవడం, కానీ మధ్యలో అది మళ్ళీ అలవాటు పోయిందనమాట. బాబాజీ సంప్రదాయం అంటే బాబాజీలాగానే అందరూ తెల్లదుస్తుల్లోనే ఈ భౌతిక సంసారంతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ నామం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ తిరిగి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, ఎందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు రావడం యొక్క ఉద్దేశం ఏంటి? అపసంప్రదాయాలన్నింటినీ కూడా పారద్రోలి ఒక సరైన సిద్ధాంతాన్ని, సరైన సంప్రదాయాన్ని తిరిగి స్థాపించడం కోసం వచ్చారు. అందుకే ఆయన పేరు భక్తి సిద్ధాంత, నిజమైన భక్తి సిద్ధాంతాన్ని ఇవ్వడం కోసం వచ్చారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. కానీ ఆయన భక్తి సిద్ధాంత అయినా ఆయన పేరు ఆయనకి సిద్ధాంత సరస్వతి అని జ్యోతిష్యంలో, ఆయన జ్యోతిష్యంలో పెద్ద దిట్ట అనమాట. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అప్పుడు వాళ్ళు సిద్ధాంత సరస్వతి అని ఇచ్చారు. అయితే దానికే భక్తి వినోద్ ఠాకూర్ల వారు భక్తి అని కలిపి భక్తి సిద్ధాంత సరస్వతి అని పెట్టారు అనమాట పేరు. ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క జీవితంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ముఖ్యమైన సేవ ఆయన చేసేది, ఏ ఆచార్యులు కూడా అంత ఆ విధంగా సేవ చేయలేదు, అటువంటి సేవ చేశారు. ఏంటంటే రోజుకి కొన్ని గంటల పాటు, 7 గంటలు 8 గంటలు 10 గంటల పాటు ప్రవచనం ఇస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క రోజు కనీసం ప్రతిరోజు 3-4 గంటలు ప్రవచనం, అలాగే ఎప్పుడు ప్రచారంలోనే ఉండేవాళ్ళు. చివరికి ఏమైందంటే అలా ఉండి అలా ప్రచారం చేసి ఆయన ఎప్పుడు కూడా ఇలాగే బాచ పట్లు వేసుకొని కూర్చొని ప్రవచనం ఇచ్చేవాడు. ఈ నడుము నొప్పి రావడం, రుమాటిజం అనేది ఒక రకమైన, అంటే ఎముకలతోటి ఎముకల్లో నొప్పులు రావడం, ఇవన్నీ కూడా చివరి దశలు. ఆయన 1874 ఫిబ్రవరి 6 తారీఖున ఆవిర్భవించారు. ఎక్కడ? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు పూరీలో, భక్తి వినోద్ ఠాకూర్ల వారు పూరీలో ఉన్నారు, ప్రార్థించారు. ఆ రోజు అప్పుడు రథయాత్ర కూడా జరుగుతుంది చాలా దగ్గరలో, జగన్నాథ్ మందిరానికి దగ్గరలోనే ఆయన ఉండేవాళ్ళు ఒక అద్దె ఇంట్లో భక్తి వినోద్ ఠాకూర్ల వారు. ఆయన అప్పుడు జడ్జిగా ఉండేవాళ్ళు. అప్పుడే జన్మించిన ఆ శిశువు ఇంట్లో ఉంటాడనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎలా ఉంటాడు చిన్నప్పుడు ఆయన? ఆయనకు తల చాలా పెద్దగా ఉండింది అనమాట. ఆయనకు శరీరం అంతా చిన్నగా ఉంటుంది, తల చాలా పెద్దగా ఉండేది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కొంచెం విచిత్రంగా కనబడేవాడు చిన్నప్పుడు. ఆ విధంగా 1874లో ఆవిర్భించిన అతను చిన్నప్పటి నుండి కూడా ఒక ప్రత్యేకమైన చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ఎప్పుడైతే పుడతారో అప్పుడు మెళ్ళలో యజ్ఞోపవీతం లాగానే ఒక తల్లి గర్భంలోనే ఒక ప్రేగు అలా వస్తుంది, ఆ మరక కూడా పడింది అనమాట శరీరం మీద ఆయన పుట్టినప్పటి నుండి. అంతేకాకుండా ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతున్న సమయంలో వాళ్ళ ఇంటి ఎదురుకు వచ్చి జగన్నాథుడి యొక్క రథం ఆగిపోద్ది, ఇంక అక్కడి నుంచి కదలదు. ఇప్పుడు మరి భక్తివినోద్ ఠాకూర్ లోని మెజిస్ట్రేట్ అంటే జడ్జి గారు, ఆయన యొక్క భార్య, అన్ని సదుపాయాలు ఉంటాయి, ఆయనకి ఎంత గౌరవం. అంతేకాకుండా పూరి జగన్నాథుడి యొక్క మందిర అజమాయిషి కూడా ఆయన చేతిలోనే ఉండేది, భక్తివినోద్ ఠాకూర్ గారి చేతి. కాబట్టి ఆవిడ చిన్నపిల్లాన్ని భక్తిదాన సరస్వతి ఠాకూర్ని తీసుకుని వచ్చి రథం పైకెక్కి అంటే దీవెనలు పూరి జగన్నాథుడి యొక్క దీవెనలు తీసుకుందామని రథం పైకి ఎక్కగానే జగన్నాథుడి మెడలోంచి ఒక మాల భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారి యొక్క మెడలో పడింది అనమాట. వచ్చి అంటే అదే గుర్తు ఏంటి, ఇంకా ఆయన యొక్క ప్రత్యేకమైన కృపతో ఈ శిశువు జన్మించింది భక్తిదాన సరస్వతి వచ్చాడు అనేది అప్పుడు అందరికి, అప్పుడు రథం కదలడం మొదలైంది. ఈ విధంగా అనేకమైన సన్నివేశాలు, అంతేకాకుండా ప్రచారం చేస్తున్నప్పుడు భక్తిదాంత సరస్వతి ప్రచారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరైనా వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వాళ్ళు మరణించడం, తీవ్రమైన జబ్బుకు గురవ్వడము, వాళ్ళ సంతానం మరణించడం, ఈ విధంగా రకరకాలుగా జరిగేవి అనేక సార్లు. అదేవిధంగా ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఒకసారి ఒక సందర్భంలో ఎలా ఉండేదంటే ఒక చిన్న శిశువు, వాళ్ళకి సంబంధించిన శిశువు యజ్ఞంలో పడిపోద్ది అనమాట ఆయన ఎక్కడ ప్రచారం చేస్తున్నారు అక్కడ. కానీ వెంటనే ఆ శిశువు యజ్ఞకుండంలో పడిపోయిన శిశువు కూడా మళ్ళీ బయట కనపడతాం, ఎటువంటి అపాయం హాని లేకుండా ఆయన ఉన్న ప్రదేశంలో. అంటే ఆయన ఎక్కడైతే ఉన్నారో అదంతా కూడా చాలా పవిత్రంగా ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేది వాతావరణం అంతా కూడా ఆయన ఉన్న ప్రదేశం అంతా. ఎందుకంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు భక్తిదాన సరస్వతి ఠాకూర్ గారు, నేరుగా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మన లాంటి బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించడాని కోసం వచ్చిన వ్యక్తి అనమాట. అంతేకాకుండా ఇంకా ఆయన ఇచ్చిన ముఖ్యమైన ఉపదేశాలు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దృగ్దృశ్య విచారం. ఇవన్నీ నిజానికి చెప్పాలంటే నేను చాలా వేగంగా ఒక్కొక్కటి చెప్పేస్తున్నాను, కానీ ఇవన్నీ మనం చర్చించాలంటే ఒక్కొక్కటే కనీసం ఒక్కొక్క అంశం కొన్ని గంటలు పడుతుంది మనం దాని గురించి అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలంటే. మనం ఇదివరకే ఒకసారి మాట్లాడుకున్నాం దృగ్దృశ్య విచారం గురించి, కొన్ని 4-5 రోజుల పాటు మనం దాని గురించి చర్చించుకున్నాం. దృగ్దృశ్య విచారం అంటే ఎవరు చూస్తారు, ఎవరు చూడబడేవాళ్ళు ఎవరు అంటే భగవంతుడికి జీవుడికి మధ్య గల సంబంధం గురించి తెలియజేస్తున్నారు. ఈ భక్తి సిద్ధాంతంలో 3 ఉన్నాయి, భక్తి సిద్ధాంతంలో తెలుసుకోవడంలో 3 ఉన్నాయి. ఏమిటవి? 3 అంశాలు, సంబంధం మనకి భగవంతుడికి సంబంధం, 2వది అభిధేయం అంటే ఆ ప్రక్రియ, ఆ సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రక్రియ, 3వది లక్ష్యం, ఆ ప్రక్రియ వలన పొందే ఫలితం, మనం పొందే ఫలితం. ఇది భక్తి సిద్ధాంతంలో ఉన్నాయి, ఈ 3 తెలుసుకోవాలి. ఇంకా పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు రాశారు అనమాట. అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే చెప్పారు ఆ విషయాన్ని. ఏమిటది? భక్తి సిద్ధాంతం లేకుండా భక్తి వినోదం అనేది లేదు. అంటే భక్తి వినోదం అంటే, వినోదం అంటే ఆనందం, భక్తి వినోదం అంటే భక్తి భక్తిలో ఆనందం అనేది మనం భక్తి సిద్ధాంతం తెలుసుకోకుండా భక్తి వినోదం అసలు పొందలేము, ఆనందం అనేది పొందలేము. భక్తి సిద్ధాంతం అంటే ఏమిటి? ఇదే ఈ సంబంధం, అభిధేయ ప్రయోజనం, ఇది భక్తి సిద్ధాంతం. భక్తి సిద్ధాంతం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, అప్పుడే భక్తి వినోదం అనేది కలిగింది. ఈ 3 ఒకదానికొకటి సంబంధించిన, ఏమిటి 3? సంబంధ అభిధేయ ప్రయోజనం అది కాదు, భక్తి సిద్ధాంత, భక్తి వేదాంత, భక్తి వినోద. భక్తి సిద్ధాంతం ఉండాలి మొట్టమొదట మనకి. భక్తి సిద్ధాంతం అనేది సరిగ్గా లేకపోతే మిగతావి ఏమి కూడా అర్థం చేసుకోలేము. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్తారు, నేను ఇచ్చిన అన్ని ఉపదేశాల్లోకి సారాంశమైంది, చాలా మూలమైంది ఏంటంటే ఈ దృగ్దృశ్య విచారం. ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ప్రతి సాధకుడు కూడా. దృగ్దృశ్య విచారం, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడబడుతున్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం భగవంతుని చూస్తాం, భగవంతుడు మన ద్వారా చూడబడతాడు అని అనుకుంటాం, అంతే కదా. కానీ అది పూర్తిగా భిన్నమైంది శుద్ధ భక్తి విషయంలో. సామాన్యమైన జనుల విషయంలో అది సత్యం కావచ్చు, నిజానికి సత్యం కాదు, అది అసత్యమే. కానీ శుద్ధభక్తి విషయంలో వచ్చేసరికి అసలు అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భగవంతుడు చూసేవాడు మనం, మనమే కాదు అంత ఈ సృష్టి, అంత భగవంతుడు తప్ప మిగతా అన్నీ కూడా భగవంతుడి ద్వారా చూడబడ్డానికి ఉన్నాయి. అది దృగ్దృశ్య విచారం. అంటే మిగతావన్నీ కూడా ఆయన యొక్క ఆనందం కోసమే ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం, మిగతావన్నీ మన ఆనందం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకున్న ధనం, పేరు, ప్రఖ్యాతులు, మన ఊరు, మన యొక్క భార్య, సంతానం, అన్నింటినీ కూడా మన ఆనందం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవన్నీ ఉన్నాయి కృష్ణుని ఆనందం కోసం, కృష్ణుడు చూడడం కోసం ఉన్నాయి. మనం చూడడం కోసం, మనం విని ఆనందించడం కోసం కాదు, కృష్ణుని విని ఆనందించడం కోసం, కృష్ణుని చూడడం కోసం. అందుకనే మనం నృత్యం చేసే సమయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం నృత్యం చక్కగా చేయాలి. ఎందుకని, భగవంతుడి యొక్క ఆనందం కోసం నృత్యం చేస్తున్నాం. జపం చక్కగా చేయాలి, ఎందుకని భగవంతుడి యొక్క ఆనందం కోసం జపం చేస్తున్నాం. కానీ ఇవన్నీ ఎలా మనకు అలవాటవుతాయి, ఎలా మనం అర్థం చేసుకోగలం, ఎలా మనం ఆచరించగలం, ఎలా తెలుసుకోగలం ఏది భగవంతుడికి నిజంగా ఇష్టం అనేది, దానికే మనకి భక్తి సిద్ధాంతం కావాలి, భక్తి సిద్ధాంతం లాంటి ఆచార్యులు కావాలి. ఆచార్యులు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఆచార్యులు. వాళ్ళ ద్వారానే మనం ఇవన్నీ వినగలం. మనకి గ్రంథ భాగవత, అదేవిధంగా గ్రంథ భాగవత ఒకటి, ఇంకోటి వ్యక్తి భాగవత అనుకోవచ్చు. ఓకే, వ్యక్తి భాగవత. వీళ్ళలో ఎవరు ముఖ్యం? వ్యక్తి భాగవతుడు ముఖ్యం. గ్రంథ భాగవతం ఈరోజు ఉండొచ్చు, ఇంకొకళ్ళు దాన్ని మార్చేయచ్చు, అది మనకు దొరకపోవచ్చు, కానీ వ్యక్తి అనేది ఎప్పుడు మనకి చూడొచ్చు, అతని జీవితంలో ఎలా చేస్తున్నాడు ఏమిటని మనకి చెప్పగలడు. గ్రంథం ఎక్కడుందో ఏమిటో, కానీ వ్యక్తి అనేది ఎప్పుడు కూడా మనకి చెప్పడానికి, మనం చూడడానికి కూడా చాలా సన్నిహితంగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ప్రభుపాదులు వారు రాస్తారన్నమాట భాగవతం ఉపోద్ఘాతంలో, ఏమిటి, రెండు రకాల భాగవతులు ఉంటారు, ఒకటి పుస్తకం, రెండు వ్యక్తి. ఈ రెండింటిలో కూడా వ్యక్తి భాగవతుడు చాలా ముఖ్యం మనకి అని. కానీ జ్ఞానులు ఏం చేస్తారంటే పుస్తకాలు ఇవన్నీ చదివేసుకొని వ్యక్తి భాగవతుడికి అసలు ఏమాత్రం గౌరవం ఇవ్వరు, అసలు పరిగణించరు అనమాట. వాళ్ళు ఏదో పండితులు అయిపోయినట్టుగా అనుకుంటారు. మనం ఎంత పండితులైనా కానీ భక్తిదాస సరస్వతి ఠాకూర్ల వారికి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. వాళ్ళకి గురువు గారు ఎవరు? గౌరకిషోర్దాస్ బాబాజీ మహారాజు కంటే. నిజానికి గౌరకిషోర్దాస్ బాబాజీ మహారాజు సంతకం కూడా చేయలేరు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు పండితుడు. ఎటువంటి పండితుడు? సిద్ధాంత సరస్వతి అని జ్యోతిష్యంలోనే కాదు అనేకమైన అనేక విషయాల్లో కూడా ఆయన పండితుడు అనమాట. సంస్కృతం వచ్చు ఆయనకి బాగా, బెంగాలీ వచ్చు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఆహ్వానించేవాళ్ళు కార్యక్రమాలు, వాళ్ళు కూడా వచ్చి అభినందించేవాళ్ళకి, చాలా బాగున్నాయి కార్యక్రమాలు అవి భక్తిదాన సరస్వతి ఠాకూర్లో. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, మన యొక్క వ్యక్తి భాగవతుడు ఎంత ప్రముఖం, ఎంత ముఖ్యం అని. అయినా కూడా ఆయన అంత చదువున్న, అంత పండితుడైనా, నాకు చదువున్న నాకు ఇంకే గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజు కేవలం దీక్ష ఇచ్చాడు, ఇంకా నాకు అంత సంబంధం లేదని ఏం లేదు. ఎప్పుడు కూడా ఆయన పట్ల సేవాభావంతో ఉండేవాడు జీవితాంతం కూడా. ఎప్పుడు కూడా నాకు ఆయన గురువే శాశ్వతంగా. అంతేగాని నాకు ఆయన కేవలం గురువు మాత్రమే, ఇంకా నేను చేసే నేను చేస్తుంటాను, దీక్ష ఇచ్చారు కాబట్టి చాలు అని అనుకోలే ఎప్పుడు. కాబట్టి మనలో వినయ విధేయతలు అనేవి ఎలా వస్తాయంటే, ఎప్పుడైతే మనం ఇంకొక భక్తుడికి శరణాగతి పొంది అతని ఆధ్వర్యంలో మనం సేవ చేస్తామో అప్పుడే మనకి వినయ విధేయతలు అనేవి. నిజమైన వినయ విధేయత అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి ఆయన ఉపదేశాలను ఆచరించడమే వినయ విధేయత. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారిని స్వీకరించి, ఒకసారి స్వీకరించిన తర్వాత మనమే అతనికి వెళ్ళి చెప్పడం కాదు, ఉపదేశాలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం కాదు. ఇప్పుడు మనం అలా చేస్తుంటాం అన్ని, మొట్టమొదట ఆయన చెప్పినట్టు ఇతను నిజానికి చాలా గొప్పవాడని ఆశ్రయిస్తాం, తర్వాత మనం చెప్పడం మొదలు పెడతాం. ఇంకా ఏం చెప్తాం, కొన్నిసార్లు ఆయన చెప్పిన దాన్ని కూడా ఓహో ఇతనికి ఇంకా సరిగ్గా తెలియదులేండి అని మనం దానికి వేరే వేరే అర్థాలు ఆపాదించి కూడా చెప్పడం మొదలు పెడుతుంటాం. రకరకాలుగా చేస్తుంటాం. కొంతమంది కేవలం గురువుని ఒక షో కోసం, అందరికి చెప్పుకోవడం కోసం గురువు ఉన్నాడు అని ఆ విధంగా కూడా అంగీకరిస్తారు. కానీ వైష్ణవులు అలాగా నిజమైన శుద్ధ భక్తి విషయానికి వస్తే అవన్నీ కూడా కుదరవు అన్నమాట. కేవలం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించే శుద్ధ భక్తిని పొందడం కోసం తిరిగి కృష్ణుడితో సంబంధాన్ని నెలకొల్పుకొని శుద్ధ భక్తుడి ద్వారా మనం మన యొక్క సేవని నిర్విరామంగా కొనసాగించడం కోసం అన్నమాట. ఇంకా భక్తిదాన సరి ఠాకూర్ల వారు మొదట్లో ఎటువంటి చదువు అయిపోయిన తర్వాత చదువు సంస్కృతంలో విద్యాలయంలో వాళ్ళతో కూడా పోటీ పడతారు అనమాట. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతోటి కొన్ని విషయాల్లో సంఘర్షణ వస్తుంది. భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారి జీవితం ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడు కూడా సత్యం కోసమే జీవించాలి అనే విధంగా ఉండేవాడు అనమాట. వాళ్ళ యొక్క ప్రతి అడుగడుగును కాబట్టి అక్కడ సంస్కృతంలో తేడా వచ్చినప్పుడు అక్కడ విశ్వవిద్యాలయంలో చదువును కూడా వదిలేస్తారనమాట సత్యం కోసం. వీళ్ళు అంగీకరించడం లేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను సత్యాన్ని. అప్పుడు ఆయన ఎటువంటి ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంట్లో తండ్రికి సహాయం చేస్తూ జైవధర్మం అనే పుస్తకం రాస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరు భక్తి నటకులు దానికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. డిక్టేషన్ రాయడం అంటే ఆయన చెప్పింది రాస్తూ ఉండడం. అలా చేస్తున్నప్పుడు కూడా ఆయనలో అంటే ఏదో అనిపించింది. ఏమనిపించిందంటే నేను ఇంకా నా తండ్రి యొక్క ధనంతో నేను జీవించడం ఇక్కడ ఇంట్లో ఉండేందుకు నేను కూడా ఏదైనా ఉద్యోగం చేద్దామని అప్పుడు త్రిపుర రాజు దగ్గర అప్పటికే భక్తి వినోద్ ఠాకూర్ వారు అక్కడ ప్రవచనాలు ఇస్తూ ఉంటారు త్రిపుర రాజు దగ్గర. వాళ్ళ అన్నయ్య ఒక దీవానుగా పనిచేస్తూ ఉండేవాడు. ఎవరు భక్తి సిద్ధాంత వాళ్ళ అన్నయ్య. అతని పరిచయం ద్వారా ఈయన కూడా అక్కడ ఒక ఉద్యోగం సంపాదించింది. ఏంటిది అక్కడ ఆ త్రిపుర రాజు రాజరత్నాకర అనే ఒక గ్రంథం రాస్తున్నారు. ఏంటి పూర్వ రాజుల గురించి చరిత్ర అంతా కూడా రాస్తున్నారు. అందులో ఈయన సహాయం చేశారు. ఎవరు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఎవరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆ విధంగా పనిచేస్తున్నప్పటికీ రాజుల గురించి ఈ విధంగా జ్యోతిష్యం ఇవన్నీ ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే నేను నా యొక్క జీవిత లక్ష్యం కూడా శుద్ధ భక్తి మాత్రమే, భక్తి వినోద్ ఠాకూర్ల వారిని అనుసరించడమే నా జీవిత లక్ష్యం. అంతేగాని ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవన్నీ కూడా కేవలం ప్రస్తుతం తన యొక్క జీవనం కొనసాగించడం కోసం మాత్రమే. ఇది భౌతిక సంసారంలో అవన్నీ స్వీకరించారు కానీ అవే వాళ్ళ లక్ష్యంగా, అవే తన జీవితానికి ముఖ్యమైన వాటిగా ఎప్పుడు కూడా పరిగణించలేదు భక్తి సిద్ధాంతం. కానీ మనం ఎలా చేస్తాం? మనం చేసే వ్యాపారమే, మనం ఉన్న స్థితే, మనకు అదే ముఖ్యం. అందులో పేరు ప్రఖ్యాతులు, అందులో వచ్చే ధనం, ఇవే మనకు ముఖ్యమని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆయన అవసరమైతే శుద్ధ భక్తి కోసం తర్వాత అనుకుంటారు ఏంటి నేను ఎందుకు ఈ విధంగా సమయాన్ని వృధా చేస్తున్నాను ఇక్కడ అనుకొని అవి కూడా వదిలేసి తర్వాత మెల్లగా సన్యాసం తీసుకుంటారు అన్నమాట. అంటే మొట్టమొదట అవన్నీ వదిలేసి భజన చేయడానికి వస్తారు జపం ఇవన్నీ, తర్వాత సన్యాసం తీసుకొని ప్రచారం చేయడానికి బయలుదేరతారన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ వారు చెప్తారు ఆయన యొక్క ఉద్దేశం అర్థమైంది భక్తి సిద్ధాంతకి. ఏంటి ప్రపంచం అంతటా కూడా దీన్ని ప్రచారం చేయాలి అని. భక్తి వినోద్ ఠాకూర్ వారు తమ యొక్క దృష్టిలో ప్రపంచంలో అంటే ఒక పాశ్చాత్య దేశం వాళ్ళు భారతీయులు కూడా ఆ మాయాపూర్ నవదేవ్ ధామంలో అందరూ కలిసి కీర్తన చేయడం ఆయన కళ్ళకు కనపడేది. ఎవరికి? భక్తి వినోద్ ఠాకూర్ వారికి. దాన్ని నిజం చేయడం కోసం వచ్చిన వ్యక్తే శీల భక్తి సిద్ధాంత. కానీ ఆయన ఎప్పుడు స్వయంగా పాశ్చాత్య దేశాలు వెళ్ళలేదు. భక్తి సిద్ధాంత భారతదేశం వదిలి బయటకు ఆయన స్వయంగా వెళ్ళలేదు. కానీ ఆయన శిష్యుల్ని పంపించారు ప్రచారం చేయడం కోసం పాశ్చాత్య దేశం. ఇంగ్లాండ్ మొట్టమొదట ఆయన శిష్యులు బొన్ మహారాజ్ అంటారు బెంగాలీలు, ఆయన్ని పాశ్చాత్య దేశాన్ని పంపించారు ప్రచారం చేయడం కోసం ఇంగ్లాండ్లో మొట్టమొదట. అక్కడ కూడా గౌడీ మఠాన్ని స్థాపించారు వాళ్ళు మొట్టమొదట. ఎప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఉన్న సమయంలో అంటే ఇదంతా జరిగింది ఎప్పుడు 1874 నుంచి 1937 జనవరి 1వ తారీఖున భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తిరిగి కృష్ణుడి యొక్క లీలలో పాల్గొనడం మళ్ళీ మొదలుపెట్టారు. కృష్ణుడి యొక్క అంటే అప్రకట లీల. ప్రకట లీలు అంటే మన కళ్ళకు కనపడదు, అప్రకటంగా అంటే మన కళ్ళకు కనపడకుండా జరుగుతూ ఉన్న లీలలు ఇప్పుడు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జరుగుతున్నాయి. అందులో తిరిగి ప్రవేశిస్తారన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే అనేకమైన, అందుకని పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు ఒక పుస్తకమే రాశారు దాని ఆయన గురించి. అది అందరూ కూడా చదవదగినది. అది చదవడం వల్ల ఏమవుతుందంటే అసలు నిజమైన భక్తి ఏమిటి, ఏది భక్తి లాంటిది అంటే అపసవ్య భక్తి, సవ్యమైన భక్తి కాదు ఇదేంటి. కానీ మనమేమనుకుంటాం, ఏదైతే సవ్యమైన భక్తి కాదు అపసంప్రదాయము అంటే మిశ్ర భక్తినే భక్తిగా మనం పరిగణిస్తాం, కేవలం పైపై మెరుగులు చూసి. నిజానికి అసలు శుద్ధ భక్తి అంటే ఏమిటి అనేది శ్రీ భక్తిదాంత సరస్వతి ఠాకూర్ వారి జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత దృఢ నిశ్చయం అంటే భక్తిలో ఎంత తపస్సు ఏ విధంగా చేసేవాడు అంటే, చిన్నప్పుడు ఆయన ఒకసారి మామిడి పండుని భగవంతుడికి అర్పించకుండా తింటే భక్తివినోద్ ఠాకూర్ వారు అంటారు, నువ్వు భగవంతుడికి అర్పించకుండానే తిన్నావు, నువ్వు ఎందుకు పనికిరాని వాడు అనే విధంగా ఏదో మందలిస్తారన్నమాట. అది గుర్తుంచుకుని జీవితంలో ఎప్పుడు కూడా తిరిగి మామిడి పండుని ముట్టుకోలేదు భక్తి సిద్ధాంతం. ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి మామిడి పండు తీసుకొస్తే అంటే ప్రసాదం, ఆయన ఏమనేవాళ్ళు అంటే నేను అపరాధిని, నేను మామిడి పండు తినడానికి అర్హుణ్ణి కాదు, నేను నీచుణ్ణి అని చెప్పేవాళ్ళు. అపరాధిని, నేను భోగిని, నేను తినకూడదు అనేవాడు అంతే. అందుకని ఇలా చెప్తారని ఇంకెప్పుడు తీసుకొచ్చేవాడు కాదనమాట శిష్యులు. ఒకటి రెండు సార్లు అయిన తర్వాత ఇంకెప్పుడు తెచ్చేవాడు కాదు. ఎందుకని తన గురువుని వినయంగా తయారు చేయడం శిష్యులకు ఇష్టం ఉండదు. వినయంగా అవుతారు గురువు ఇవన్నీ చూసి తన యొక్క తప్పులు చెప్పుకుంటూ. కానీ మనం వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించే విధంగా శిష్యులు చేయకూడదు అనమాట. అందుకని వాళ్ళు ఎప్పుడు తిరిగి మళ్ళీ తెచ్చేవాళ్ళు. గురువు ముందల శిష్యుడు వినయంగా ఉండాలి, కానీ శిష్యుడి ముందల గురువు కాదు. అది శిష్యుడికి మంచిది, గురువుకి మంచిది. ఎందుకని గురువు ఆ విధంగా తన మన జ్ఞానం ఇవ్వగలడు మనం వినయంగా ఉంటే. మనం వినయంగా లేకుండా అహంకారంతో ఉంటే మన గురువు గారు కూడా ఇవ్వరు జ్ఞానం. నష్టం ఎవరికి, శిష్యుడికే. ఎలా చేసినా ఎందుకని గురువు అప్పటికే సిద్ధి పొంది ఉన్నారు, ఆయన అంతా కూడా జ్ఞానం అంతా పొంది ఉన్నారు. నష్టం మనకే శిష్యుడికి. ఇంకా ఆయన యొక్క జీవితంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం చూడం ఆ విధంగా ఏంటంటే, ఆయన శిష్యుల్ని తన యొక్క గురువులుగా భావించేవాడు. ఆయన ఏమనేవాళ్ళు అంటే, ఎవరైతే నాకు ఆయన యొక్క గురువు గారు భక్తి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు వారు ఆయనకు రెండు ఉపదేశాలు ఇచ్చారు ఎవరికి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఒకటి, మాయానగరమైన కోల్కతాలో ఎప్పుడు ఉండొద్దు అని చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. రెండోది, ఎప్పుడు కూడా నువ్వు శిష్యుల్ని ఎవరిని కూడా స్వీకరించొద్దు అని చెప్పారు ఎవరికి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి, గౌరకిషోర్ దాస్ బాబాజీ. కానీ ఆయన మనం చూసినట్లయితే ఆయన ఎక్కువ కాలం కోల్కతాలో ఉన్నారు. ఆయనకి సుమారుగా కొన్ని వేలల్లో ఉన్నారు, మొత్తానికి వేలల్లో శిష్యులు ఉన్నారు ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. మరి గురువు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా కదా ఈ రెండు. కానీ అందుకని మనం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి జీవితం సాధారణంగా మనం చూస్తే అర్థం కాదు. సాధారణంగా ఇతర ఆచార్యుల యొక్క జీవితం అర్థమైంది వెంటనే చూడగానే. ఎందుకని గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్ ఆయన తక్కువ నిద్రపోయేవాళ్ళు, అదేవిధంగా పూర్తి వైరాగ్యం కలిగి ఉన్నారు ఈ విధంగా. కానీ మరి ఈయన జీవితం అంత అర్థం కాదు వెంటనే. ఈయన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే నిశితమైన దృష్టి అవసరం, అంటే చాలా ఎక్కువ పరిశీలించాలన్నమాట ఎందుకు అలా చేశారనేది. ఏంటంటే ఆయన కోల్కతాలో ఎప్పుడూ లేరు, ఆయన ఉన్నది గౌడీ మఠంలో, బాగ్ బజార్లో గౌడీ మఠం మందిరాన్ని ఏర్పరిచి అందులో ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో, హరినామం జరుగుతుందో, అది ఎప్పుడు కూడా భౌతికమైన ప్రదేశం కాదు, అది గోలోక బృందావనంతో సమానం. ఎక్కడైతే హరినామం కృష్ణుడి యొక్క కథ జరుగుతుందో అది గోలోక బృందావనంతో సమానం. కాబట్టి ఆయన ఎప్పుడు కోల్కతాలో లేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, ఎప్పుడు కూడా గోలోక బృందావనంలోనే ఉన్నారు. మరి శిష్యుల్ని ఆయన ఎప్పుడు శిష్యుల్ని స్వీకరించలేదు. ఎందుకని ఆయన శిష్యులందరినీ కూడా ఎప్పుడు తన యొక్క గురువులుగానే భావించారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు కృప వలన నా దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు, నన్ను కృష్ణుని ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా చేయడం కోసం, నాకు గుర్తు చేయడం కోసం వీళ్ళు ఎప్పుడు నా ముందులు ఉంటూ ఉన్నారు. ఎందుకోసం వచ్చారు? నిజానికి సాధారణంగా ఎవరైనా సరే మన దగ్గరికైనా మందిరానికి ఎందుకు వస్తారు, కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి వస్తారు. అది మాత్రం ఆయన స్వీకరించారు భక్తిదాన్స ఠాకూర్ వారు. అది స్వీకరించి ఏమనుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా నాకు గురువులు, నన్ను కృష్ణ చైతన్యలు ఎప్పుడు ఉంచడం కోసం వచ్చారు. చూసారా, అంటే ఒక ఆధ్యాత్మిక గురువు, నిజమైన గురువు యొక్క భావన ఈ విధంగా ఉంటుంది. అంతేగాని వీళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు, నేను లేకపోతే వీళ్ళకి జీవనం లేదు, వీళ్ళకి గతి లేదని ఎప్పుడు కూడా అనుకోరు అన్నమాట నిజమైన గురువు. కానీ మనం ఎప్పుడు కూడా అటువంటి ఆధ్యాత్మిక గురువులకు, సేవకులకు ఎప్పుడు ఎప్పుడు సేవ చేస్తాం, ఎప్పుడు సేవ చేస్తాం అని ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటి గురువుల చేతిలో తిట్లు తినడం కానీ, మందలించడం కానీ, ఎటువంటివైనా కూడా అంతకంటే ఉన్నతమైన దీవెనలు ఇంకేం లేవు అన్నమాట. ఎందుకని, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఉన్నతి పొందడమే వాళ్ళ యొక్క ఉద్దేశం, మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇంకేమి వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఏమి మనల్ని మందలించడం, ఇంకోటి చేయడం లేదు. ఎటువంటి వాళ్ళు, భక్తి సిద్ధాంత లాంటి వాళ్ళు. అంతేగాని ఈ రోజుల్లో ఉన్న మోసపూరితమైన బాబాలు అమ్మలు వీళ్ళు కాదు, వాళ్ళు చాలా నీచాతి నీచమైన వాళ్ళు. భక్తి సిద్ధాంతతో వీళ్ళందరిని అసలు వాళ్ళ పేర్లు ఈ బాబాలు వీళ్ళ పేర్లే భక్తి సిద్ధాంతం ముందలు అసలు అని మాట్లాడకూడదు. అసలు ఈ సందర్భంలో వాళ్ళ గురించి మాట్లాడడమే పెద్ద పాపం లాంటిది అనమాట, అంత నీచులు. మనం అటువంటి భక్తి సిద్ధాంతాన్ని తృప్తిపరచాలంటే ఏం చేయాలి, కనీసం ఆయన చెప్పిన ఉపదేశాల్లో కొన్నింటినైనా మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజానికి భక్తి సిద్ధాంతం అనేది తెలుసుకోకపోయినట్లయితే మనం భక్తి చేయకుండానే భక్తి చేస్తున్నాం అనే భ్రమలో ఉంటాం. మనం ఏదో హరే కృష్ణ సో అంటున్నాం, చదువుతున్నాం, ఏదో సేవ చేస్తున్నాం, కాబట్టి ఇదే భక్తి అని అనుకుంటాం. కానీ మనలో భోగం అంటే ఇంద్రియ భోగం చేసే ప్రవృత్తి పోవడం లేదు. ఇవన్నీ చేస్తూ మన అందరితో మెప్పు పొందాలని, అందరితో గుర్తింపు పొందాలని మనం అనుకుంటున్నాం, కానీ అదే భక్తిగా మనం పరిగణిస్తాం. దాన్ని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చిన వ్యక్తే ఆచార్యుడే శ్రీల భక్తి దాన్సర్ ఠాకూర్ వారు. కాబట్టి ఆయన గురించి ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం, ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో, ఆయన చేసిన లీలలు అనేకమైనవి, అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చదివి అర్థం చేసుకుంటూ దాన్ని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆయన్ని మనం సంతృప్తి పరచగలం. ఇంకా చెప్పాలంటే ఇలాగ అనేకమైనవి చెప్పచ్చు ఆయన గురించి. ఆయన ఇచ్చిన ఉపదేశాలు ముఖ్యమైనవి చాలా. అందుకే ఆయన జీవితంలో ఎక్కువ కాలం, మన జీవితంలో మనం ఎక్కువ కాలం తినడానికి నిద్రపోవడానికి గడిపాం, కానీ ఆయన జీవితంలో ఎక్కువ కాలం ఏదైనా గడిపారు, ప్రవచనం ఇవ్వడంలోనే గడిపారు. ప్రవచనం ప్రచారంలోనే, వీటిలోనే ఉంది ఎక్కువ జీవితం. రోజు కొన్ని గంటల పాటు మాట్లాడేవాడు. ప్రవచనం ఇవ్వడంతో పాటుగా ఎవరైతే విడిగా వస్తారో ఆయన దర్శించుకోవడం, వాళ్ళతో కూడా గంటల పాటు మాట్లాడేవాడు. ఏమిటి, కృష్ణ కథ, కృష్ణుడి గురించి అంత తత్వం, కృష్ణుడి గురించి మాట్లాడింది మళ్ళీ అందరికి, రకరకాల వాళ్ళకి. అలానే మనలాగా ఎప్పుడు మనం కృష్ణ సేవకుడు అంతే అదే చెప్పలేదు. పూర్తిగా తత్వం, లోతైన తత్వం అన్నింటి గురించి, గోలోక బృందావంలో రాధాకృష్ణుల మధ్య లీలలు ఇవన్నీ కూడా, అంటే అన్ని అందరికీ చెప్పలేదు కానీ అన్ని కూడా తెలుసు, అన్ని ఎప్పుడు కూడా అందరికీ కూడా ఎవరికి ఏ సందర్భంలో ఎలా అవసరం అన్ని ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. నిజానికి చెప్పాలంటే ఆయన ఎక్కువ రాధాకృష్ణుల లీల గురించి ఎక్కువగా చర్చించలేదు ఎప్పుడు. ఎందుకని, ఆయన ఏమనేవాళ్ళు అంటే ఆ లీలలు అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉన్న భక్తులు చాలా తక్కువ, కాబట్టి అవి అందరి ముందర చర్చించకూడదు అని చెప్పేవాడు. కానీ ఈ రోజుల్లో ఎవరైతే రాధాకృష్ణుల లీలలు టీవీలో కూడా మనం చూస్తుంటాం, ఈ ఛానల్ ఆ ఛానల్ రాధాకృష్ణుల యొక్క శృంగారమైన లీలలు ఎక్కువగా వర్ణిస్తూ ఉంటారు, నిజానికి వాళ్ళందరూ చాలా నీచులు వర్ణించేవాళ్ళు. ఎందుకని, వాళ్ళ జీవితంలో రాధాకృష్ణుల పట్ల ఎటువంటి అంటే అనురాగం లేదు. బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళు రకరకాల పనులు చేస్తుంటారు, ధనం కోసం, స్త్రీలని నుంచి మెప్పు పొందడం కోసం ఇవన్నీ చేస్తుంటారు. అందుకని అది రాధాకృష్ణుల యొక్క లీలలు అనేవి అందరికీ ఇచ్చే వస్తువు కాదు, అందరు వినేది, అందరూ తెలుసుకోదగింది కాదు. ఇంకా వాళ్ళ కామక్రోధం పెరుగుతాయి అర్హత లేకుండా విన్నట్లయితే. అని. కానీ అలానే ఎవరికి చెప్పకుండా ఉండలేదు. చాలా కొద్ది మంది శిష్యులకి మాత్రం ఆయన ప్రత్యేకంగా స్వయంగా చెప్పారు వాటి గురించి చర్చించేవాళ్ళు. కొన్ని పండుగలు ఉదాహరణకి ఊంజిల ఉత్సవం అంటే రాధాకృష్ణులు వీయల్లో ఊపడం అనేది అందరితో చేయించలా, కానీ భక్తి ప్రభుపాదుల వారు చేయించారు. అది ప్రభుపాదుల వారు చేయించారు అంటే వాళ్ళ యొక్క భావం వేరు, కానీ అక్కడ భావం ఏంటి, భక్తిదాంత భావం. ఇది అందరికీ కాదు అంటే అందరూ రాధాకృష్ణులు వీయల్లో వేసి ఊపే అంత స్థాయిలో లేరనమాట అని ఆయన భావం. మరి ప్రభుపాదుల వారు ఎందుకు ఇచ్చారు, అందరికీ కూడా రాధాకృష్ణుల పట్ల ఆసక్తి అనేది మొదలవ్వాలి అనే దానికోసం అందరికీ ఇచ్చారు. అది భావం. మరి ఎవరైతే సాధకులు ఏం తీసుకోవాలి, కొత్త వాళ్ళు ఉయ్యలవచ్చు, సాధకులు ఏం పరిగణలోకి తీసుకోవాలి, సాధకులు ఎవరైతే సాధన చేస్తుంటారు నియమాలు పాటిస్తూ వాళ్ళు దేని పరిగణలోకి తీసుకోవాలి, ఏ భావాన్ని, భక్తి సిద్ధాంత భావాన్ని. అంటే మనం అర్హులం కాదు, దీనికి రాధాకృష్ణులు వీయల్లో వేసి ఊపడానికి మనకు అర్హులం కాదు అనే భావంలో మనం ఉండాలి. మనం దేనికి అర్హులం కాదు నిజానికి చెప్పాలంటే, ఏదైతే మనకి ఇప్పుడు ఉందో నామం చేయడం ప్రసాదం ఇవంతా కూడా కృష్ణుడి యొక్క కృప ఆచార్యుల ద్వారా మనకి వస్తుంది. ఆచార్యుల యొక్క కృప లేకపోతే మన యొక్క జీవితం ఏముంది, కుక్కల్లాగా బయట తిరుగుతూ ఉంటాం అంతే. ప్రభుపాద వారి యొక్క కృప కానీ లేకపోతే, ప్రభుపాద వారి కృప మనకి ఎలా వస్తుంది, భక్తి సిద్ధాంత ద్వారా. భక్తి సిద్ధాంత కృప భక్తివినోద్ ఠాకూర్, గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆ విధంగా పరంపర నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఆచార్యుడు అనేది చాలా, ఆచార్యుడు మనకి చాలా ముఖ్యం. దీక్ష తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి ఆయన అడుగుజాడలో నడవడం అదే పరిపూర్ణత. లేదంటే మనం ఎన్ని రోజులు విన్నా ఎన్ని చేసినా, మనం దీక్ష తీసుకోకుండా ఎన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా కొంత భక్తిలో సుకృతి వస్తుందే కానీ నిజానికి చెప్పుకోదగ్గ పురోగతి అనేది మనం సాధించలేము. ఇంకా భక్తి సిద్ధాంత ఎప్పుడు ఏం చెప్తారంటే, మీరందరూ అందరూ కూడాను ఆయన చివరి దశలో, నేనే కాదు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రదేశం వదిలి వెళ్లాల్సిందే. మనకి ఎన్నో ఎంతో సమయం కూడా లేదు. మీరందరూ సమయం ఉందనుకుంటున్నారేమో, ఇంకా ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చేద్దాం భక్తి, నేను తర్వాత భక్తి చేస్తాను, తర్వాత భక్తి చేస్తాను అని అనుకుంటున్నారేమో. సమయం లేదు, ఎప్పుడు ఈ శరీరం వదిలేసి మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి మీరందరూ ఈ క్షణం నుండే తీవ్రంగా భక్తి చేయండి. అనేక జన్మలెత్తి మళ్ళీ వచ్చే జన్మలో నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తానని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి. అది ప్రత్యేకమైన, నిజంగా అది ఉంది. నిజానికి చెప్పాలంటే వైకుంఠం కానీ అనేక ఇతర సంప్రదాయాల్లో ఒక జన్మలో భగవంతుడు వెళ్ళడం సంభవం కాదు. కానీ చైతన్య మహాప్రభు అటువంటి సదుపాయం చేస్తారు. ఏమని, ఒక్క జన్మలో ఎవరైతే తీవ్రంగా చేస్తారో వాళ్ళు ఒక జన్మలోనే గోలోక వృందావనం వెళ్ళిపోవచ్చు. కానీ తీవ్ర భక్తి చేయాలి. కీర్తనీయ సదాహరి, సదాహరిని 24 గంటలు కీర్తిస్తే కానీ మనం వెళ్ళలేం. 23 గంటలు 59 నిమిషాలు చేసిన ఒక్క నిమిషం వేరే ఆలోచన ఉన్నా ఇక్కడ ఉండవలసింది. మహా అంటే బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు, కానీ ఈ భౌతిక సంసారం విరజా నది దాటి వెళ్ళడం కష్టం. కాబట్టి భక్తి సిద్ధాంతం అనేది చాలా ముఖ్యం. కేవలం ఊరికే నేను నామం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ప్రసాదం తీసుకుంటున్నాను, ఏకాదశి చేస్తున్నాను, మంచిది అదన్నీ చేయడం చేయొద్దని అనడం లేదు. భక్తి సిద్ధాంతాన్ని సిద్ధాంతపూర్వకంగా తత్వపరంగా మనం భక్తిలో ముందరకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే పుస్తకం చదవడం, తత్వం వినడం, అంతేగాని మనం ఆదివారం ప్రవచనానికి వచ్చి నిద్రపోవడం, భాగవతం ప్రవచనంలో నిద్రపోవడం చేయకూడదు. ఎప్పుడు కూడా అలర్ట్గా అంటే ఏకాగ్రత అనేది అసలు ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా మనం ముందరకెళ్ళాలి, ఎలా భక్తిలో ముందరకెళ్ళాలి అనేది ఉండాలన్నమాట. అయినప్పటికీ కూడా మనకు అప్పుడప్పుడు నిద్ర వస్తుంటుంది. ఎందుకని, మనకు కొన్నిసార్లు మన శరీరం సహకరించదు, సేవ చేయడం ఇవన్నీ నేను చెప్పేది సాధారణంగా. ఎప్పుడు కూడా మనం అలసట అనేది ఉండకూడదు మన జీవితం. అలసిపోవడం, సరిలే ఇంక తర్వాత చూసుకుందాం, ఇప్పటివరకు చేసింది భక్తి చాలు, ఇలా కొనసాగిద్దాం ఈ జీవితానికంటే కుదరదు, మళ్ళీ పడిపోయే అవకాశం కూడా ఉంది. దానికి ఏంటి, ఒకే ఒకటి మూల సూత్రం ఇవన్నీ సాధించడానికి, భక్తుల యొక్క సాంగత్యం. ఉదయాన్నే నిద్రలేచి భక్తుల యొక్క సాంగత్యానికి రావాలి. అది ఉదయం కార్యక్రమం చాలా ముఖ్యం. ఉదయం ఎప్పుడైతే మనం భక్తులతో సాంగత్యం తీసుకుంటామో రోజంతా కూడా మనకు అదే స్మరణ జరుగుతుంటుంది, మనం ఎక్కడున్నా కానీ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు? నరోత్తమ దాస ఠాకూర్ల వారు లోకనాథ్ మహారాజుల వారి లోకనాథ్ గోస్వామి లోకనాథ్ మహారాజుల వారి శిష్యులు. అలానే లేదు, మనమైనా ప్రార్థన చేయొచ్చు. మనమైనా రూప గోస్వామి అందరికి మనమైనా ప్రార్థన చేయొచ్చు. ఆచార్యులందరికీ మనం ప్రార్థన చేస్తాం కదా, వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం. ఈ విధంగా మంగళాచరణంలో మొదట్లో మనం అందరు ఆచార్యులకి ప్రార్థన చేస్తాం. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే, మనం ఏమనుకుంటాం అంటే, సాధారణంగా మొదట్లో మనకి మన గురువు గారే గురువు గారు, ప్రభుపాదుల వారు మన గురువు గారు కాదని గురువు గారుగా మనం పరిగణించాం. కానీ ఆచార్యులు అందరూ కృష్ణుడి వరకు అందరూ కూడా మన గురువులే. ఏ విధంగా శిక్షా గురువులు, దీక్ష ఇవ్వకపోవచ్చు కానీ అందరూ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చిన ఉపదేశం. రూప గోస్వామి మనకు శిక్షా గురువు. ఎలాగ వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఉపదేశామృతం, అది మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మనం శిక్షణ స్వీకరించినట్లే, అంటే అది నేరుగా స్వీకరించలేం. అందుకని మనకి ప్రస్తుతం మన కళ్ళ ముందల ఉన్న శిక్షా గురువు ద్వారా ఆ శిక్షణను మనం పొందుతున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మన గురువులే. కృష్ణుడి వరకు కూడా అందరూ, పరంపరలో ఉన్న ఆచార్యులు అందరూ కూడా, ఎవరు ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత, భక్తి వినోద్ ఠాకూర్, గౌరీకిషోర్ దాస్ బాబాజీ, జగన్నాథ్ దాస్ బాబాజీ, విశ్వనాథ్ చక్రవర్తి, నరోత్తమ దాస్ ఠాకూర్, షడ్ గోస్వాములు, చైతన్య మహాప్రభు, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, అందరూ మధ్వాచార్య, వ్యాసదేవ్, అందరూ కూడా మనకి గురువులే. కాబట్టి నేరుగా వాళ్ళ నుంచి ఉపదేశం మనం పొందాం, కానీ పుస్తక రూపంలో, భక్తుల యొక్క ఉపదేశం రూపంలో వాళ్ళ యొక్క ఉపదేశాలను మనం పొందుతున్నాం. భక్తి వికాస్ మహారాజు వారు రాసిన పుస్తకం శ్రీ భక్తి సిద్ధాంత వైభవం అనేది ఇప్పుడు ఆంగ్లంలో ఉంది, తెలుగులో ఇంకా లభ్యం అవ్వడం లేదు. తెలుగులో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ప్రశ్న ఏంటి? చైతన్య చరితామృతం తెలుగులో ఎప్పుడు వస్తాయి? తెలుగులో రావచ్చు, ఇంకో సంవత్సరం. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటివరకు మనం చర్చించింది కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి గురించి కానీ. ఇంకొకటి ముఖ్యమైనది చెప్పలేదు ఏంటంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క సిద్ధ రూపం ఆధ్యాత్మిక ప్రపంచంలో నయనమణి మంజరి. నయనమణి అంటే రాధారాణి యొక్క చూపు, దానికి ఒక రూపం ఇస్తే ఆవిడే ఒక మంజరి అనమాట. నయన అంటే నయన అంటే కళ్ళు. నయనమణి మంజరి ఒక గోపిక, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడి యొక్క లీలలో. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు స్థాపించిన సంస్థ పేరే గౌడీయ మఠం. ఆయన స్థాపించింది గౌడీయ మఠం. అంతకు ముందర ఎటువంటి సంస్థ అనేది లేదు, ప్రత్యేకం ఒక పరంపరగా ఉండేది. పరంపర ఎప్పుడు ఉంటుంది, పరంపరకి సంస్థ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి శ్రీ వైష్ణవులు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైన సంస్థ అనేది లేదు. ఆ పరంపరలో అనేక మంది శ్రీ వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు దీక్షిస్తున్నారు, అది అలా కొనసాగుతూనే ఉంది. సంస్థ అనేది లేదు కానీ పరంపర అనేది ఉంది. గౌడీయ సంప్రదాయం, గౌడీయ పరంపర. ఇది సంస్థ ఎందుకు స్థాపించారంటే, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు మొదట్లో ఈ గౌడీయ మఠాన్ని స్థాపించారు. దాని ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో అటువంటి పరిస్థితి ఏర్పడడం వలన ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించడం జరిగింది. దాని ద్వారా మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం, అదేవిధంగా ప్రసాదం తీసుకోగలుగుతున్నాం, నామం చేస్తున్నాం. ప్రభుపాదుల వారి కృప ద్వారా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు వచ్చింది ఈ అపసిద్ధాంతాన్ని తీసేయడానికి. కానీ ఈ రోజుల్లో మళ్ళీ మన ఇస్కాన్ స్థాపించిన తర్వాత కూడా ఇది సర్వసాధారణం అంటే, ఎప్పుడైతే ఆచార్యుడు వెళ్ళిపోతారో ఉన్న శిష్యుల్లో అనేకమైన గందరగోళాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రభుపాదుల వారు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ అపసంప్రదాయాలు అనేవి, అంటే అపసంప్రదాయాలు రాలేదు పూర్తిగా, ఈ సిద్ధాంతంలో నుంచి పక్కదారి పట్టడం అనేది మళ్ళీ మొదలవుతుంది. అది ఎప్పుడూ ఉండేది సృష్టిలో. అందువల్లనే మనకు ఎప్పుడు కూడా ఒక మంచి ఆచార్యుడు, మంచి గురువు, శిక్షా గురువు ఎవరైతే శుద్ధ భక్తిని ప్రచారం చేస్తారో, అది ఆచరించి చూపిస్తారో, అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి. ఇది వ్యక్తి యొక్క నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అంతేగాని మనం ఏ సంస్థను నిందించడం కాదు. అన్నిటిలో అన్నీ ఉన్నాయి, కానీ మనం ఎంత నిజాయితీతో ఉన్నాం, ఎటువంటిది కావాలని కోరుకుంటున్నాం అనే దాన్ని బట్టి కృష్ణుడు మనకు అటువంటి సాంగత్యాన్ని, అటువంటి భక్తులతోటి మనం కలిసి ఏర్పాటు చేస్తాడు. శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఆవిర్భావ మహామహోత్సవకి శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభుపాదకి శిల ప్రభుపాదకి హరే కృష్ణ.